శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 50వ అధ్యాయము. శ్రీ సాయి సచ్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుట జరిగింది. కారణం అందులోని ఇతివృత్తం కూడా అదే కనుక. సచ్చరిత్రలోని 51వ అధ్యాయాన్ని ఇచట 50వ అధ్యాయముగా పరిగణించవలెను. భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థములు బోధించరు, మనకు సర్వశక్తులను కలుగచేయుదురు. ఓ సాయి, మా యందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును, మేఘములు వర్షమును కురిపించి చల్లదనాన్ని కలగచేయుచున్నది. వసంత ఋతువునందు పుష్పాలు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలుగా కలగచేయుచున్నది. అలాగే సాయిబాబా కథలు మనకు ఊరటను, సుఖశాంతులను కలగచేయుచున్నది. సాయి కథలు చెప్పువారు, వినేవారు ధన్యులు, పావనులు. చెప్పేవారి నోరు, వినేవారి చెవులు పవిత్రాలు. కాకా సాహెబ్ దీక్షితు మధ్య పరగణాలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరిసీతారాం ఉరఫ్ కాకా సాహెబ్ దీక్షిత్ జన్మించారు. ప్రాథమిక విద్యను ఖాండ్వా హింగన్ ఘాట్లలో పూర్తి చేసింది. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివారు. బొంబాయి విల్సన్ ఎల్ఫెన్స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యారు. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలువుకు చేరను. సుధకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకున్నారు. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులయ్యారు. ఒకనొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితులకు నానాసాహెబ్ చందోర్కర్ను చూశాను. ఇద్దరూ కలిసి ఏవో విషయాలు మాట్లాడుకున్నారు. కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారిపడిన ఓ అపాయాన్ని గుర్చి వర్ణించారు. 100 కొలతీ ఔషధాలు దానిని నయం చేయలేకపోయింది. కాలు నొప్పి, కుంటితనాన్ని పోవాలంటే అతడు సత్కురువకు సాయి వద్దకు వెళ్లాలని నానాసాహెబ్ సలహా ఇచ్చారు. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతాన్ని విశదపరిచింది. సాయిబాబా, నా భక్తుని సప్త సముద్రాల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారం కట్టి ఇచ్చినట్లు లాగుకొని వచ్చదను అనే వాగ్దానాన్ని, ఒకవేళ తన వాడు కాకపోతే వాడు తనచే ఆకర్షింపబడని, వాడు తన దర్శనమే చేయలేడని బాబా చెప్పిన సంగతి తెలియచేసింది. ఇదంతా విని కాకాసాహెబ్ సంతోషించి సాయిబాబా వద్దకు వెళ్లి వారిని దర్శించి, కాళి యొక్క కుంటితనం కంటే నా మనస్సు యొక్క కుంటితనాన్ని బాగుచేసి శాశ్వతమైన ఆనందాన్ని కలగచేయండని వేడుకుంటాను అని నానాసాహెబ్తో చెప్పను. కొంతకాలం పిమ్మట కాకాసాహెబ్ అస్మన్ దగ్గర వెళ్ళింది. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దారు కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగిన. కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్. వీరు కోపర్ ఖాన్కు మామల్సాదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మాన్ నగర్ వచ్చి ఉన్నారు. ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ సిరిడీకి వెళ్ళ నిశ్చయించుకున్నారు. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట సిరిడీకి పంపాలా అని ఆలోచిస్తున్నారు. సిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్ నగర్ లో ఉన్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యం బాగాలేదని, శ్యామాను తన భార్యతో కూడా రావలసి ఉందని టెలిగ్రామ్ ఇచ్చారు. బాబా ఆజ్ఞను పొంది శ్యామా అహ్మద్ నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయముగా ఉన్నదని తెలుసుకున్నారు. మార్గంలో గుర్రపు ప్రదర్శనకు వెళ్తున్న నానాసాహెబ్ పాన్సే, అప్పాసాహెబ్ కద్రే శ్యామాను కలిసి మిరీకర్ ఇంటికి వెళ్లి కాకాసాహెబ్ దీక్షిత్ ను కలిసి వారిని సిరిడీకి తీసుకుని వెళ్లమన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ కు, మిరీకర్లకు శ్యామా అహ్మద్ నగర్ వచ్చిన విషయం తెలియజేశారు. సాయంకాలం శ్యామ మిరీకర్ల వద్దకు వెళ్లి కలిసింది. వారు శ్యామాకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయం కలగచేశారు. శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గామ్ కు ఆనాటి రాత్రి 10 గంటల రైలులో పోవాలనని నిశ్చయించుకున్నారు. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగింది. బాబా యొక్క పెద్ద పటం మీది తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్ కు చూపారు. కాకాసాహెబ్ కు సిరిడీకి వెళ్లి ఎవరినైతే దర్శించాలని నిశ్చయించుకున్నారో వారే పటం రూపంగా అచట తన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఈ పెద్ద పటం మేఘశ్యామునిది. దానిపై అద్దం పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దం వేయుటకు మిరీకరుల వద్దకు పంపాను. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటాన్ని కాకాసాహెబు శ్యామాల ద్వారా సిరిడీకి పంపుటకు నిశ్చయించారు. 10 గంటల లోపల స్టేషన్కు వెళ్లి టికెట్లు కొనిది. బండి రాగా సెకండ్ క్లాసు కిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండను. అదృష్టవశాత్తు గార్డు కాకా సాహబ్ స్నేహితుడు అతడు వారిని ఫస్ట్ క్లాస్ లో కూర్చుండబెట్టను. వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపర్గాన్ లో దిగిరి బండి దిగగానే సిరిడికి పోవుటకు సిద్ధంగా ఉన్న నానాసాహెబ్ చందోర్కర్ను చూసి మిక్కిరి ఆనందించారు. కాకాసాహెబు నానాసాహెబు కౌగలించుకున్నారు. వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట సిరిడికి బయలుదేరారు. సిరిడి చేరి బాబా దర్శనం చేయగా కాకాసాహెబు మనస్సు కరిగింది. కళ్ల నుండి ఆనంద బాష్పములు చేయనుండెను. అతడు ఆనందము చేయి పొంగి పొరలు చెందరు. బాబా కూడా వారి కొరకే తాము కనిపెట్టుకుని ఉన్నట్లు వారిని తోడుకుని వచ్చుటకే శ్యామాను పంపినట్లు తెలియచేసింది. పిమ్మటగా కాకాసాహెబు బాబాతో ఎన్నో సంవత్సరాలు సంతోషంగా గడిపారు. సిరిడీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాస స్థలంగా చేసుకున్నారు. అతడు బాబా వల్ల పొందిన అనుభవాలు లెక్కలేనన్ని కలవు. వాటిని అన్నింటినీ ఇచ్చుట పేర్కొనలేను. ఈ కథను ఒక విషయంతో ముగించదు. బాబా కాకాసాహెబుతో అంత్యకాలమున నిన్ను విమానంలో తీసుకుని పోయేదను అన్న వాగ్దానము సత్యమైంది. 1926 జూలై 5వ తేదీన అతడు హేమాడ్ పంత్తో రైలు ప్రయాణం చేస్తూ బాబా విషయం మాట్లాడుతూ సాయిబాబా ఎందు మనస్సు లీనం చేసి ఉన్నట్లుండి తన శిరస్సును హేమాడ్ పంత్ భుజంపై వాల్చి ఏ బాధ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణాలు విడిచి శ్రీ టెంబేస్వామి యోగులు ఒకరికొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకుందరు. ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు అంటే టెంబేస్వామి వారు రాజమండ్రిలో మకాన్ చేశారు. ఆయన గొప్ప నైష్టికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు క్లీడరగు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి వెళ్ళాను. వారు స్వాముల వారితో మాట్లాడుతున్నప్పుడు సాయిబాబా పేరు సిరిడీ పేరు చెప్తాను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకి ఇచ్చి ఇలా అన్నారు, దీనిని నా సోదరుడు సాయికి నా ప్రణామములతో అర్పింపును. నన్ను మరవవద్దని వేడుము. నాయందు ప్రేమ చూపమను. ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరని కాని బాబా విషయమున ఇది ఒక అపవాదమని చెప్పను. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారాన్ని సిరిడీకి తీసుకుని పోవటకు సమ్మతించను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసంగా ఉండను. ఎందుకంటే బాబా వలె వారు కూడా రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే ఉంచిరు. ఒక నెల తర్వాత పుండలీకరావు తదితరులతో కలిసి సిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్లారు. వారు మన్మాడు చేరారు. దాహం వేయుటచే ఒక సెలయేరు కడకు వెళ్లారు. పరకడపున నీళ్లు తాగకూడదని కారపాటుకులు ఉపాహారం చేశారు. అవి చాలా కారంగా ఉండటంచే టెంకాయను పగలకొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరంగా చేసుకున్నారు. దురదృష్టం కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాములవారు పుండలీకరావుకు ఇచ్చింది. సిరిడి చేరేటప్పటికీ పుండలీకరావుకు ఈ విషయం జ్ఞప్తికి వచ్చింది. అతడు చాలా విచారించను. భయంచే వణుకుతూ సాయిబాబా వద్దకెళ్ళను. టెంకాయ విషయం అప్పటికీ సర్వజ్ఞుడగు బాబా గ్రహించను. బాబా వెంటనే తన సోదరుడుకు టెంబేస్వామి పంపించిన టెంకాయను తెమ్మరను. పుండలీకరావు బాబా పాదాలు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యాన్ని వెలిబుచ్చుచూ పశ్చాత్తాపడుతూ బాబాను క్షమాపణ వేడును. దానికి బదులు ఇంకొక టెంకాయని సమర్పించదును అన్నాడు. కాని బాబా అందుకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయలకు ఎన్నో రెట్లని, దాని విలువకు సరిపోయేది ఇంకొకటి లేదని చెప్తూ నిరాకరించను. ఇంకా బాబా ఇలా అన్నారు, ఆ విషయమై నీవు ఏమాత్రమూ చింతింపనవసరం లేదు. ఈ నా సంకల్పం ప్రకారం నీకివ్వబడింది. చితకు దారిలో పగలగొట్టబడింది. దానికి నీవే కర్తవని అనుకునడం ఎందుకు? మంచిగానీ చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకునరాదు. గర్వాహంకార రహితుడవై ఉండదు. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయాన్ని బాబా బోధించారో చూడండి. బాలారాం ధురంధర్ బొంబాయికి దగ్గరలో ఉన్న శాంతాక్రూజులో పఠారే ప్రభుజాతికి చెందిన బాలారాం ధురంధర్ అనే వారుండి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్లు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపల్గా ఉండను. ధురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవత్ చింతన కలవారు. బాలారాం తన జాతికి సేవ చేసింది. ఆ విషయమై ఒక గ్రంథం రాశాను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయాలపై మరలించను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథాలను, బ్రహ్మ విద్య మొదలగు వాటిని చదివాను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912 సాయిబాబాతో పరిచయం కలిగింది. 6 నెలలకు పూర్వము తన సోదరులకు బాబూల్జీయను, వామనరామును సిరిడీకి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నారు. ఇంటికి వచ్చి వారి అనుభవాలను బాలారామునకు ఇతరులకు చెప్పారు. అందరూ బాబాను చూడ నిశ్చయించుకున్నారు. వారు సిరిడీకి రాకమునిపి బాబా ఇలా చెప్పారు, ఈ రోజున నా దర్బారు జనులు వస్తున్నారు. దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియచేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయం చెందారు. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుతూ కూర్చుని ఉన్నారు. బాబా వారితో ఇలా అన్నారు, వీరే నా దర్బారు జనులు. ఇంతకుముందు వీరిరాక గురించి మీకు చెప్పాను. బాబా దురంధర సోదరులతో ఇలా అన్నారు, గత 60 తరాల నుండి మనము ఒకరికొకరం పరిచయం కలవారు. సోదరులందరూ వినయ విధేయతలు కలవారు. వారు చేతులు జోడించుకుని నిలిచి బాబా పాదాలపై దృష్టిని నిగడించిరి. సాత్విక భావాలు అనగా కళ్ళ నీరు కారుట, రోమాంచం దిక్కుట, గొంతుక ఆర్చుకుని పోవుట మొదలగునవి వారి మనస్సులను కరిగించరు. వారందరూ ఆనందించరు. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వెళ్లారు. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదాలు ఒత్తుచున్నాను. బాబా చిరుము త్రాగుతూ దానిని బాలారామును పిచ్చి పీల్చుమనను. బాలారాం చిరుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకుని కష్టంతో పీల్చాను. దానిని తిరిగి నమస్కారాలతో బాబాకు అందజేశాను. ఇదే బాలారామునకు శుభ సమయం. అతడు 6 సంవత్సరాల నుండి ఉబ్బసం వ్యాధితో బాధపడుచున్నాడు. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయం చేసింది. అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరాల పిమ్మట ఒకనాడు ఉబ్బసం మరల వచ్చింది. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెంది వారు శిరిడీకి వచ్చింది గురువారం. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవం చూసే భాగ్యం దురంధర సోదరులకు కలిగింది. చావడిలో హారతి సమయమందు బాలారాం బాబా ముఖమందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయం కూడా కాకడ హారతి సమయమందు అదే కాంతిని, పాండురంగ విటలుని ప్రకాశాన్ని బాబా ముఖమందు కని బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితాన్ని రాశాను. అది ప్రకటింపబడక మునపే అతడు చనిపోయాను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించారు. అందు బాలారాం జీవితం ప్రప్రథమున రాయబడింది. అందు వారు శిరిడీకి వచ్చిన విషయాన్ని చెప్పబడి ఉన్నది. శ్రీ సాయినాథాయ నమః 50వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.